అనువాదం తాత్పర్యం భగవద్గీత 6వ అధ్యాయం 43వ శ్లోకం తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరదేయకం యతతేచ తతో భూయ సంసిద్ధో గురునందన. అనువాదం. ఓ గురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మకు దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకొని పూర్ణ విజయం సాధించటకు తిరిగి యత్నము కావించను. చెప్పండి. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిదప అతడు గత జన్మకు దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించటకు తిరిగి యత్నము కావించను. తాత్పర్యం, పూర్వజన్మకు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతం చేయటకు ఉత్తమ జన్మ అవసరమైన విషయమునకు తన 3వ జన్మను ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పొందిన భరత మహారాజు వృత్తాంతం చక్కని ఉదాహరణ ఉంటుంది. భరత మహారాజు సమస్త ప్రపంచానికి చక్రవర్తి అయి ఉండను. అతని కాలం నుండి ఈ లోకం భారతవర్షంగా దేవతా లోకాల్లో ప్రసిద్ధి నందింది. పూర్వం ఇది ఇలావృత వర్షంగా పిలువబడేది. ప్రపంచాధినేత అయిన అతడు ఆధ్యాత్మిక సిద్ధిని కోరి యుక్త వయస్సునందే కర్మల నుండి విరమణ పొందిను, జయమును సాధించలేకపోయాను. ఆ కారణంగా అతడు జన్మ ఎత్తవలసి వచ్చిన 3వ జన్మలో ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇంట జన్మను పొందిను. సదా ఏకాంత స్థలంలో నివసించో మౌని అయి బతికినందున అతడు జడభరతుడు అని పిలువబడ్డాడు. కానీ అతడు గొప్ప యోగి. తదనంతరం రఘుగణ మహారాజు అతన్ని గుర్తించగలిగాను. ఆధ్యాత్మిక ప్రయత్నములు ఎప్పుడూ వృధా కావు అని భరతుని చరిత్ర ద్వారా అవగతమవుతున్నది. అనగా యోగాభ్యాసం కృష్ణ భగవాన్ కరుణించే కృష్ణ భావనే కలిగి పూర్ణతకే అనుకూల పరిస్థితులను మరల మరల పొందుతూనే ఉంటాడు. ఓం అజ్ఞాన తిమిరాం దశ జ్ఞానాంజన తలాకయ చక్షురోమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరూ చెప్పండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కదాధార శ్రీవాదాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడి గత జన్మకు దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించుటకు తిరిగి యత్నము కావచ్చును. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా కృష్ణ భగవానుడు ఈ జవాబులు ఇస్తున్నాడు. అర్జునుడు ఏమని అడిగాడు, ఎవరైనా యోగ పద్ధతిని అంగీకరించి అతడు ఆఖరి దాకా యోగిగా బతకలేనట్లయితే అతనికి ఏమి గతి కలుగుతుంది, అతనికి ఏ పరిస్థితి కలుగుతుంది, జాబ్ మనుషులు ఇచ్చే అవకాశం లేదు కదా. ఎవరన్నా ఒక పద్ధతిలో బతికి చనిపోయినప్పుడు అతనికి వచ్చేది అని అవుతుంది మనం చెప్పలేమని తెలియదు. కానీ భగవంతుడికి తెలుసు, ఎందుకంటే ఈ చట్టాలని నియమాలను ఏర్పరిచినటువంటి భగవంతుడు ఏ కర్మలు చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి జన్మ కలుగుతుంది, తర్వాత భగవంతుడు ఆయన మన వెనకటి జన్మలో కూడా మనతో పాటు ఉన్నాడు, ఇప్పుడు కూడా మనతో పాటు ఉన్నాడు, మనం ఎన్ని మాటలు జన్మించినా కూడా భగవంతుడు మనతో పాటు ఆయన ఉంటామంటాడు పరమాత్మగా. కొన్ని ప్రశ్నలకి మానవ జవాబు లేరు. నేను ఎవరిని ఆ ప్రశ్నకి మనుషులు ఇచ్చేటువంటి జవాబులన్నీ కూడా తప్పుగానే ఉంటాయి. నేను ఎవరిని అంటే మీరందరూ ఆలోచించవచ్చు మనం ఏం జవాబు ఇస్తాం. అడగండి మీరు బస్సులో కూర్చున్నప్పుడు ఎవరు అని అంటే నేను రెడ్డి స్వామి అంటాడు, లేదా నేను పొలం పని చేసుకునేవాడి స్వామి, లేదా నేను అమెరికా స్వామి, లేదా నేను ఆంధ్ర వాడి స్వామి కదా పెట్టాలి. నువ్వు ఎవరు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళే సరైనటువంటి జవాబు చేయగలరు. భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే సరైనటువంటి జవాబు ఇవ్వగలరు. అంటే మనం అందరం అసలు మనం ఎవరో తెలియకుండా బతుకుతున్నాం, మన అవసరాలు ఏంటో తెలియకుండా బతుకుతున్నాం, మన ఎవరో తెలియకుండా బతికే వాళ్ళు ఏమంటారు మీరు తెలుసుకుని పిచ్చాళ్ళు అంటారు కదా. మామూలు లౌకికంగా కూడా ఎవరైనా మన పేరు చెప్పలేమంటాడు, నా పేరు ప్రశాంత్ చెప్పలేకపోతే, లేదని నువ్వేం చదువుతున్నావు చెప్పలేకపోతే మనకు కొద్దిగా మైండ్ తక్కువని లేదా మనకు కొద్దిగా మానసిక సమస్య ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి లౌకికంగా మనం వెలుగుగా ఉండొచ్చు చెప్పచ్చు, కానీ మన వాస్తవ జీవితం, మన ఆనందం, జీవితంలో మన అభివృద్ధి ఇవన్నీ కూడా మన పద్ధతిలో బతికితే ప్రయోజనం లేదు. మస్తుగా సంసారంలో అందరూ బతుకుతున్నారు, ఎవరికి కూడా వాళ్ళకి భవిష్యత్తు గురించి వాళ్ళకి భయం లేదు, ఆలోచన లేదు, వాళ్ళకి తయారవడం లేదు. మనం చదువుకోకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది, డబ్బు సంపాదించకపోతే ముసలితనంలో మన రోజులు ఎట్లా గడుస్తాయి, కొంతవరకు ఆలోచించే శక్తి ఉంది మనకి ఈ జీవితంలో భవిష్యత్తు గురించి. పశువులు అవి కూడా ఆలోచించడం, పశువులు తింటూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి, వాటికి ముసలితనం ఈ చావు రాబోతుంది, మనకి కొంతవరకు ముసలితనం రాబోతుంది మనకు గుర్తుంటుంది. దానికోసం కొద్దిగా మనం సంతులు పెట్టుకోవడం, కొన్ని బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకోవడం, పిల్లకాయలు పుట్టించి వాళ్ళని నమ్ముకోవడం, నేను ముసలి అనేది నా పిల్లకాయలు మనం చూసుకుంటారు కొంత. కానీ దానికి మనం ఇట్లా ప్లాన్ వేసుకుంటాం, బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం. అది సంతోషి ఉంటే నా సంతానం ఉంటే. కానీ నిజానికి అవన్నీ కూడా మనకి సాయం చేయలేదు. ఈ జీవితంలో కూడా వచ్చే జన్మకి ఎట్లాగో పనికి రావు కదా. మన డబ్బులు వచ్చే జన్మలో మనకి ఏమన్నా మన యమరాజుకి ఏమన్నా లక్ష్యం ఇవ్వగలుగుతాము. ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటే బస్ ఇంక ఇక్కడ జీవితం అయిపోయింది, వచ్చే జన్మలో మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి లేకుండా ఇంకంటి తీసుకెళ్ళాలని వీలు కాదు. ఇక్కడ లంచాలు ఇచ్చేసి మనం తప్పించుకోవచ్చు మనం చేసినటువంటి నేరాలని అపరాధాలని. కానీ మనం యమరాజుకి ఎందుకంటే యమరాజు ఆయన కూడా భయపడుతూ ఉంటాడు లంచం తీసుకుంటే కృష్ణుడు నన్ను ఏం చేస్తాడంటే. ఏ రకంగా అధికారులు ఎప్పుడు ప్రభుత్వం గట్టిగా ఉంటే వాళ్ళు భయపడతారు, లంచం తీసుకుంటే ప్రభుత్వం నన్ను ఏం చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు మనం మోసం చేయొచ్చు కానీ భగవంతుడిని ఎవరు మోసం చేయలేరు. అందుకే ఎవరు మోసం చేస్తారు నిజానికి వాళ్ళు వాళ్ళనే మోసం చేస్తారు. భగవంతుడు మనం మోసం చేయలేము, మనం చేసిన మోసాన్ని భగవంతుడు తగిన విధంగా మనల్ని దండిస్తాడు, తప్పించుకునే అవకాశం లేదు. కానీ జీవితంలో బాగుపడడానికి మనం సుఖపడడానికి షార్ట్ కట్ వచ్చి మనం మన దీన్ని వదిలిపెట్టి ఇటువంటి ప్రయత్నాలు వదిలిపెట్టి తెలుగుదల వాడంటే తిన్నగా మనం సొంత సుఖాలను వెతుక్కోకుండా మన సుఖాలకు మనం దొంగదారులు వెతుక్కోకుండా మనం సుఖపడాలంటే స్థిరంగా మనం భగవంతుని చెప్పి చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే మన అన్ని విధాలను కాపాడేటువంటి వాడు భగవంతుడు. మనకి భయం ఉండొచ్చు, నేను భయం చేసుకుంటా ఉంటే దేవుడిని అనుకుంటే అది అట్లా, అది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతుని ఏ క్షణంలో కూడా ఏదైనా కూడా పరిస్థితులు భగవంతుడు క్షణంలో మార్చచ్చు. మామూలు వ్యక్తులు పెద్ద ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. కృష్ణ భక్తులు అయినటువంటి వాళ్ళు నా వరకు నేను చూసుకోవాల్సింది భగవంతుని నమ్ముకోవాలా, భగవంతుని ఆదేశాన్ని పాటించాలా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది కొద్దిగా తగ్గించుకోవాలి రీఫోన్ చేస్తాం.
హరే కృష్ణ.
అంటే మన జీవితంలో భవిష్యత్తు గురించి మనకు ఉండేటువంటి ఆందోళనని మనకున్న చింతల్ని దూరం చేసుకోవాలంటే మనం భగవంతుడు భగవద్భక్తులు. మనం ప్రత్యక్షంగా భగవంతుని కలుసుకునే అవకాశం లేదు కానీ మనం భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళి భగవద్భక్తులు అంటే భగవంతుడు చెప్పిన దాన్ని మార్చకుండా అదే భక్తులకి మిగతా వాళ్ళకి తేడా. యోగులు జోగులు సిద్ధులు వీళ్ళంతా కూడా భగవంతుని చెప్పిన దానిలో వాళ్ళకి నచ్చింది తీసుకోవడం లేదా దాన్ని మార్చేయడం. కానీ భక్తులైనటువంటి వాళ్ళు భగవద్భక్తిని మించినటువంటి జీవితాన్ని తిన్నగా చేసుకోవడానికి భగవద్భక్తిని మించినటువంటి మార్గం లేదు, కరెక్టే. ఎందుకంటే మనం భగవంతుడు చెప్పినట్టు చేసినట్లయితే వెంటనే భగవంతుడు స్పందిస్తాం. ఏం చేస్తాంటే దానికి అనుగుణమైన ఫలితం మనకు కలుగుతుంది, కానీ మనకి అపూర్తి ఫలితం. అంటే భక్తి చేసే వాళ్ళకి వాళ్ళు ఊహించని విధంగా, మనం భక్తి చేస్తూ ఇది కావాలి అది కావాలనొచ్చు, భగవంతుడు అదే ఇది చేయడం కాకుండా మనం ఊహించినంతగా భగవంతుడి ఫలితాన్ని ఇస్తాడు. అదేంటది శాశ్వత అపరిమితమైనటువంటి దివ్య ఆనందాన్ని భగవంతుడు, శాశ్వతమైనటువంటిది అపరిమితమైనటువంటి, మనం కోరుకున్నటువంటి కూడా మనకి శాశ్వతమైన కోరుకోవాలని కూడా తెలియదు, మనకి అపరిమితమైన ఆనందం అనేది కూడా మనకి తెలియదు. మనం భగవంతుడి దగ్గరికి ఏదో ఒక మన సమస్యని కోరికను తీసుకుని వెళ్తాము, కానీ భగవంతుడు ఆయన తన హుందాతనంతో తన గొప్పతనంతో మనకు అవసరమైనటువంటి మనం కోరినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే ఇక్కడ అర్జునుడు అడిగేటువంటి ప్రశ్నలు, యోగ మార్గంలో భ్రష్టుడైనటువంటి వాడికి అతనికి భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం 50 లక్షలు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తాం, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి, కానీ మధ్యలో మనం వదిలేసామంటే, మధ్యలో మనం వదిలేస్తే మన డబ్బులు ఇరుక్కుపోయినాయి కదా. ఓ ఫ్యాక్టరీ పెట్టడానికి 50 లక్షలు, ఆ సామాను ఈ సామాను కొన్నాం, కొంత పని ప్రారంభించాం, తర్వాత మధ్యలో మనం దీనివల్ల ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం, మారినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం లేని తెలిసి మనం ఆఫ్ చేస్తాం, అప్పుడు మనం లాస్ నష్టాన్ని పొందుతాం కదా. నేను మధ్యలో వదిలేస్తాను, పూర్తి చేసినా కూడా దానికి గిరాకీ లేనట్టయితే, మనం ఫ్యాక్టరీని పూర్తి చేసుకున్నాం, దాని ప్రోడక్ట్స్ ఉత్పాదన ప్రారంభమైంది, కానీ మార్కెట్ లేకపోతే కనీసం ముందర సగంలో వదిలేస్తే 30 లక్షలు ఖర్చు, 20 లక్షలు మిగిలేదు పూర్తిగా ఖర్చు పెట్టి, మార్కెట్ లేకపోతే 50 లక్షలు కూడా ముగ్గుతాయి కదా. అంటే అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం, పోతే పోయింది 30 లక్షలు, మిగతా 20 లక్షలు కనీసం ముగుతాయి. తరగతి అర్జునుడు అడుగుతున్నాడు, మనం యోగ మార్గంలో పోయి మధ్యలో వదిలిపెట్టేస్తే ఇక్కడ మనకి సంసార సుఖాలు కదా, యోగ మార్గంలోకి వచ్చిన వాళ్ళు సినిమాలు చూడడం వదిలిపెట్టేస్తారు, వాళ్ళు క్లబ్లకు పోవడం వదిలిపెట్టేస్తారు, వాళ్ళు హోటల్లో తిన్న వదిలిపెట్టేస్తారు, వాళ్ళు టీవీలు చూడడం వదిలిపెడతారు, వాళ్ళు భారతీయ సంసార సుఖాన్ని అనుభవించడం తగ్గించేసుకుంటారు లేదా క్రమంగా వదిలిపెట్టేస్తారు. మరి వాళ్ళు ఏదో ఆశ పెట్టుకుని నేను ఇవన్నీ వదిలిపెట్టి నేను భజన చేసుకుంటా, నేను కృష్ణుని చేసుకుంటా అంటే, స్వామి చెప్పినట్టు లేదా మన భగవద్గీతలు చెప్పారు, దివ్య సుఖం అంట, అపరిమిత సుఖం అంట, శాశ్వత సుఖం అంట. కానీ మార్గంలో మనం ఎవరైనా కూడా ఈ సుఖం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు భగవంతుడు మనకి పూర్వవాసనలు ఆయనకి తెలుసు, ఇంకా అటువంటి ఏమైనా ఇంకా మిగిలాయా వీడికి కదా. భగవంతుడు తనంతానే తనంతాను ఎవరికైనా ఇవ్వడానికి ముందు భగవంతుడికి మన భూతకాలంలో మనకు ఉండేటువంటి కోరికలన్నీ తెలుసు, భగవంతుడు ఎవరిని మన ముందుకు తీసుకొస్తాడు. నువ్వు వెనకాల ఇటువంటి సుఖాలను కోరుకున్నావు, అది భజన చేస్తుంటే ఆటోమేటిక్గానే అది ముందుకు వస్తుంది, అది డబ్బు రూపంలో కానీ, స్త్రీల రూపంలో కానీ, పలుకుబడి రూపంలో కానీ, మనకు రకరకాలుగా ఏమైనా ముందుకు వస్తాయి, మనం ఏం కోరుకోవక్కర్లా, ఇవి మన ముందుకు వస్తాయి. అంటే భగవంతుడికి తెలుసు మనం వెనకాల ఇటువంటి కోరికలు, కానీ భగవంతుడు ఇంకా నీకు ఏమైనా కావాలా, నీ భగవంతుడు ముందుకు తీసుకొస్తాను. కాబట్టి యోగ మార్గంలో పోయేటువంటి వాడికి ఈ సంసారకు సంబంధించిన వస్తువులు అనేటువంటివి సహజంగానే దొరుకుతాయి. తర్వాత మనం అప్పుడప్పుడు జాగ్రత్తగా లేనట్లయితే కదా, జాగ్రత్తగా లేనట్లయితే మనం మళ్ళీ మనం ఆ బలహీనతకి మళ్ళీ మనం ఎరగవచ్చు. ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే రకరకాల పరీక్షలు వస్తూ ఉంటాయి. మనిషి ఏ రోజుగారో జాగ్రత్తగా లేనట్లయితే ఇట్లాగే ఒక చిన్న స్టోరీ ఉంది దీనికి సంబంధించి. మనలాంటి స్వామి ఒక ఆయన భజన లేని చేస్తున్నాడు, చూసే వాళ్ళందరూ కూడా మంచి భక్తుల్లాగా కనిపిస్తున్నాడు. డ్యాన్సులు చేసేసి మనం గట్టిగా పాడేసి భావాలు చూపించేసి పాటలు పాడేసి మీరంతా అమాయకులు, ఎందుకంటే మీకు అసలు ఈ జ్ఞానం లేదు. మీరు స్వయంగా ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామంటే అప్పుడు మీకు కూడా తెలుస్తాయి ఎవరు స్వాములు ఎవరు స్వాములు కాదు. మీరు మామూలుగా వారంలో ఒకసారి కనిపించిపోయే రకం అయితే అప్పుడప్పుడు మీకు అసలు ఆత్మజ్ఞానం లేదు, మీరు ఈ మనసు ఏంది మనం ఏ రకం ఎదుగుతున్నాం ఏమి తెలియదు. కాబట్టి ఎవరైనా కూడా అట్లా గట్టిగా బాగా పైకి ఎగిరేసి గట్టిగా పాడేస్తే పోయమ్మ చాలా మంచి భక్తుల్లా వినాడు అని మనకు అదే ఎక్కువలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆ మాత్రం కూడా భక్తి చేసేటువంటి ఇది లేదు. అటువంటి అనిపిస్తుంది, అందుకే మనం వాళ్ళని గౌరవించడం ప్రారంభిస్తాం. కానీ ఎవరు భక్తులు ఎవరు భక్తులు కాదో తెలుసుకోవాలంటే ఎవరు డాక్టరు ఎవరు డాక్టర్ కాదు మీరేం చెప్పగలరు? మీరు స్వయంగా డాక్టర్ అయినట్లయితే చెప్పగలరు అని మాట్లాడి అట్లా ప్రశ్నలు అడిగి మాట్లాడి మీరు డాక్టర్ అయితే డాక్టర్ని గుర్తించగలరు కదా. మనం డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ కదా మన అంటే చెప్పగలరు. అదే రకంగా మనం ఎవరిని భక్తులను గుర్తించాలంటే మనకి భగవద్గీత జ్ఞానం ఉండాలా, మనం భక్తి మార్గంలో ఉండాలా. మనకి భగవద్గీత జ్ఞానం ఉంటే ఎవరు మాట్లాడుతుంది కరెక్టు కాదు, ఫలానా రవిశంకర్ గారు ఎట్లా అన్నారు, ఫలానా గణపతి సత్యదేవ గారు ఎట్లా అన్నారు, ఫలానా సుందర చైతన్య గారు ఎట్లా అన్నారు, ఫలానా చిన్నజయ గారు ఎట్లా అన్నారు, ప్రభుపాద స్వామి ఎట్లా అన్నాడు, వీళ్ళలో తేడాలు ఉన్నాయి. దాన్ని మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే అందరూ ఒక రకంగా మన ఇస్కాన్ వాళ్ళ పద్ధతి ఏంది, తర్వాత చిన్నజీర్ స్వామి పద్ధతి ఏంది, తర్వాత ఈ సుందర చైతన్య పద్ధతి ఏంది చూసినట్లయితే వీళ్ళందరూ చేసే పద్ధతుల్లో తేడాలు ఉన్నాయి, చెప్పే విషయంలో కూడా తేడా ఉంది. వెంటనే మనకి ప్రశ్న వస్తుంది ఎవరు చెప్పేది. అప్పుడప్పుడు టీవీలో రకరకాల స్వామిలు చూస్తూ ఉంటాడు, ఒక్కొక్క స్వామి ఒక్కొక్క దారిలో చేస్తూ ఉంటాడు. నిజానికి మనం కుటుంబం ఉద్యోగంలో పడుతున్నాం కాబట్టి మనకు ఆ ప్రశ్న రాదు అనేది కాలక్షేపం చేస్తాం. మనం టీవీ ఆన్ చేసినప్పుడు ఎవడే జరుగుతుంటుంది పోతూ ఉంటాం. కానీ నిజానికి వెతికేటువంటి వాడు మందిరంలో స్వామి అంటే చెప్పినాడు, ఈ టీవీలో ఈ స్వామి అంటే చెప్తున్నాడు, ఈ టీవీలోనే ఇంకో స్వామి అంటే చెప్తున్నాడు. వెంటనే మనలో మనం నిజంగా వెతికేటువంటి వ్యక్తి అయినట్టయితే మనకి ఇట్లాంటి స్వాములతో సంబంధం ఉంటే వెంటనే వెళ్ళి మనం వాళ్ళతో చర్చ చేయాలని కోరుకుంటాం కదా. స్వామి మీరు ఎటు చెప్పినారు టీవీలో ఆ స్వామి అంటే చెప్పినాడు, అట్లా ఏది కరెక్ట్ కదా. అది మనం భక్తులం కానట్లయితే మనం భక్తుల్ని గుర్తించే అవకాశం లేదు. మనం భక్తులం కానట్లయితే నిజానికి ఎవరికి ఆత్మజ్ఞానం ఉంది అది కూడా తెలుసుకునేటువంటి, ముందర ఆత్మజ్ఞానం అనుకుండాలా, తర్వాత దాన్ని మన జీవితంలో మనం సాధన చేసి సాక్షాత్కారం చేసుకోవాలా. కాబట్టి ఏ వ్యక్తులకైతే సరైనటువంటి జ్ఞానం ఉందో, ఎవరైతే స్వయంగా ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాళ్ళు మోసపోయే అవకాశం లేదు. అటువంటి వాళ్ళు ఎవరు భక్తులు ఎవరు కాదు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇది అవసరం. ఎవరైనా కూడా జీవితంలో మనం ఆధ్యాత్మిక వ్యక్తిని గుర్తుపెట్టి మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే, కాబట్టి మీకు చెబుతుంది మనం బయట చూసి గుడ్డల రంగు చూసి లేదా వాళ్ళ మాటలు విని లేదా వాళ్ళ చేష్టలు చూసి, కానీ భగవద్గీతలో క్షుణ్ణంగా భగవంతుడు భక్తుల యొక్క లక్షణాలు ప్రతి అధ్యాయంలో భగవంతుడు మూడు గుణాలను దాటినటువంటి వాడు ఎలా గుర్తించాలా భగవంతుడు, తర్వాత ఎవరు స్థితప్రజ్ఞులు ఎవరైతే ఆత్మలో స్థితిలో ఉంటాడో అటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలా, భగవంతుడు రకరకాలుగా చదువుతాడు వీటన్నిటికి జవాబులు చదువుతాడు ఆయన, అది మనకు ఆ జ్ఞానం లేకపోతే ఎలా గుర్తుపట్టగలం. కాబట్టి ఈ స్టోరీలో ఒక ఆయన వచ్చి ఒక స్వామిని ఆయనకి ఆత్మజ్ఞానం అడిగేటువంటి ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది, చెప్పేటువంటి వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక అనుభవం ఉంది. అంటే ఇద్దరు చెప్పేవాడి విషయం తెలుసు, వినేటువంటి వాడి విషయం తెలుసు. దాన్ని భాగవతంలో ప్రామాణిక వక్త ప్రామాణిక శ్రోత, చెప్పేటువంటి వాడు యోగ్యత గలవాడేంటే, వినేటువంటి వాడు నిజంగా వెతుకుతున్నటువంటి వాడేంటే ఇద్దరికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. మనం నిజంగా సీరియస్ కాదు, కానీ చెప్పేటువంటి వాడు సరిగ్గా చెప్పగలడు, అతని నుంచి మనం లాభాన్ని పొందలేం. వినేటువంటి వ్యక్తి సీరియస్గానే ఈ సంసారంలో ముసలితనం మరొకరు చాలుంది, దీన్ని ఏం చేయాలా ఎలా బయటపడాలా, కానీ చెప్పేటువంటి వాడు డబ్బులు లేక పెట్టుకునేటువంటి మనిషి మనం ఎట్లా అది దీన్ని చెప్పేటువంటి వాడు భక్తి కోసం ప్రచారం చేయటం లేదు. కాబట్టి మనం సీరియస్గా వినేటువంటి వ్యక్తి జీవిత సమస్యలు సమాధానాలు కోరుకుంటాం, ఒక్కొక్క స్వామిని కలుసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య దాన్నే శాస్త్రాల్లో ఏదైనా ఒక వృక్షం నుంచి మనకి ఫలాలు కలగాలంటే ఒక విత్తనం నుంచి వృక్షం వచ్చి దాని నుంచి ఫలాలు కదా, విత్తనం యొక్క ప్రయోజనం అది ఫలాలు ఇచ్చినప్పుడు. విత్తనం జేబులు పెట్టుకుంటే మీకు ఫలాలేం కావు, విత్తనం నుంచి వృక్షం రావాలా, వృక్షం నుంచి ఫలం రావాలా, ఆ ఫలాన్ని మీరు అనుభవించాలా, అప్పుడు విత్తనాన్ని మనం చక్కగా వాడుకుంటాం. కాబట్టి విత్తనం పుచ్చిపోయినటువంటి విత్తనం లేదా నేల బంజరు భూమి అయినట్లయితే మనకి ఫలాలు దొరికే అవకాశం లేదు. షరతులు రెండు పూర్తవాలి, భూమి సారవంతమై ఉండాలా, విత్తనం అది చక్కటి విత్తనం అయి ఉండాలా, అప్పుడు అంతేకాకుండా మనం దాన్ని ఫలాలు ఇచ్చేదాకా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కదా. విత్తనం బాగానే ఉంది, నేల బాగానే ఉంది, కానీ దాన్ని నేలలో విత్తనానికి బాధకుండా దానికి ఎరువు లేకుండా నీళ్లు పోయకుండా దాన్ని కంచేసి అది చెట్టయ్యేదాకా దాన్ని మేకలు జంతువులు తినేయకుండా చూసుకోకపోతే ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ నష్టమైపోతుంది, మనకి ఫలాలు దొరికే అవకాశం లేదు కదా. ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితంలో ఇది మనకి జ్ఞానం ఉండాలా, మనం సాధన చేయాలా, మనం ఆఖరి దాకా వెళ్ళగలగాల, అప్పుడు మనకి ఫలితాలు చేతికొద్దుతాయి కదా. అదే రకంగా ఈ స్టోరీలో అడిగేటువంటి వాడికి విషయం తెలుసు, చెప్పేటువంటి వాడికి విషయం తెలుసు. అందుకనే అడిగేటువంటి వాడు ఏమో అడిగాడు, స్వామి మీరు భక్తుల మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారా, మీరు మహాత్ముల, మీరు సాధువుల, మీరు పండితులా? అంత కూడా ఒకటే. పండితుడైనటువంటి వాడు సాధువు అయి ఉంటాడు, సాధువు అయినటువంటి వాడు మహాత్ముడై ఉంటాడు, భక్తులు కానటువంటి వాడు మహాత్ముడే అవకాశం లేదు. మనకి ఎన్ని విషయాలు నాకు తెలీదు. అంటే అడిగేటువంటి వాడు అడుగుతాడు, మీరు భక్తుల మహాత్ముల అంటే ఆయన ఉంటాడు, దీనికి జవాబు నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే నేను ఈ మార్గంలో పోతున్నాను, నేను భక్తి చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, కానీ మీరు భక్తులా అని అడిగారు, దానికి జవాబు నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, కానీ నేను ఈ మార్గంలో పోతున్నాను కాబట్టి మీకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను దానికి జవాబు ఉచితమైనటువంటి సమయాల్లో, సరైనటువంటి సమయాల్లో. సో ఆయన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన మరణకాలం వస్తుంది. వచ్చినప్పుడు తన శిష్యులతో చెబుతాడు, వెళ్ళి ఫలానా ఆయన అడిగినాడు, నువ్వు భక్తుడు అని ఆయన నీకు జవాబు ఇచ్చే స్థితిలో ఉన్నాను, ఆయన తీసుకురండి. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెబుతాడు, ఇప్పుడు నేను ప్రాణం వదిలిపెట్టబోతున్నాను, నేను హరే కృష్ణ అని చెప్పి ప్రాణం వదిలిపెట్టబోతున్నాను, కానీ ఆఖరి దాకా నేను కృష్ణ భక్తుల్లాగా బతికాను, ఆఖరిలో నేను కృష్ణ మంత్రాన్ని విశ్వసిస్తూ శరీరం వదిలిపెడుతున్నాను నీ ముందే, కాబట్టి నేను భక్తుడు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మార్గంలో ఎక్కడెక్కడైనా కూడా మనకి బాధలు రావచ్చు, ఏ టైంలో అయినా కూడా. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు, ఈ యోగ మార్గం నుంచి భ్రష్టు లేనటువంటి వాడు, అంటే యోగి కావడం అంత సులభమైనటువంటి విషయం కాదు, ఆఖరి దాకా మనం యోగిలాగా బతకడం కూడా అంత సులభమైనటువంటి విషయం కాదు. ఈ సంసారంలో రకరకాలైనటువంటి పరీక్షలు, ఆకర్షణలు, మనకి సమస్యలు ఎన్ని వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం మందిరాలను బతుకుతూ ఉంటాము, అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాం, న్యూస్ పేపర్లు చదివి స్వామి మీ బాంబే మందిరంలో హత్య జరిగిందంట, పేపర్లు చదివి హరే కృష్ణ ఇస్కాన్ మందిరంలో హత్య జరిగింది, అక్కడికి పోతే నా పరువు ఏమవుతుంది, అక్కడికి పోతే ఎలాంటి వ్యక్తులు ఉంటారు, అట్లా మమ్మల్ని కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. నేను కురుక్షేత్ర ప్రచారం చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇస్కాన్ గురించి అది ఇది పేపర్లో వస్తున్నాయి, పలానా సన్యాసి పలానా ఆడవాళ్ళతో సంబంధం పెట్టి పారిపోయినాడు, ఏదైనా పేపర్లు చదివితే ఇంకా అందరూ ఏమంటారేమో మన ఆడవాళ్ళు ఇస్కాన్ మందిరానికి పోవాలి అక్కడ అనుకుంటారు మామూలు ఏదైతే ఏమి చదివితే. అందుకని మేము ప్రచారం చేస్తుంటే వాడు పేపర్లు ఏమి చదివినాము నేను చెప్పాను, దానికి జవాబు ఇక్కడ చూడాల్సిందే. ప్రభుపాద స్వామి ఆయన జీవితాంతం ఏం పని చేసినాడు, ఒకటి. రెండు, ప్రభుపాద స్వామి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి, ఆయన తన శిష్యుల్ని ఏ పరిస్థితుల్లో బతకమన్నాడు. కాబట్టి అది కాకుండా ఏదైనా ఇస్కాన్ అది ఇది అయితే అది ఇస్కాన్ సిద్ధాంతం కాదు, లేదా ఇస్కాన్ భక్తులు అలా బతుకుతారని కాదు, వాడేవాడు అట్లా చేస్తే దానివల్ల ఇస్కాన్ అంతా తప్పైపోయింది అయింది, వాడేవాడు అట్లా చేస్తే ఇస్కాన్లో భక్తులందరూ కూడా అట్లాంటి వాళ్ళని అయింది కదా. మనం సంసారంలో కూడా వ్యక్తులను అడగవచ్చు ఈ ప్రశ్న, మీరు డీగా పనిచేస్తున్నాడు, వాడెవడో డీ లంచం తీసుకుని పట్టుకుపెడితే మిమ్మల్ని అందరినీ కూడా పనికి మానాడాలనే అయింది, తప్పు కదా. కాబట్టి మానవులు అనేవాళ్ళు ప్రతి వ్యక్తి కూడా ఒక ఇండివిజువల్, మనం ఏదో పేపర్లు ఏదో అది కాబట్టి మనం అసలు మఠానికి పోవడం వదిలిపెట్టడం దానివల్ల నష్టపోయేదేవాడు. మనం ఒక మంచి సంస్థను వదిలిపెట్టడం వల్ల నష్టపోయేది మనే, మనకి సాధు సాంకేతికం కావాలా, మనకి కన్ను నొప్పిగా ఉంటే మనం కన్ను పీకేస్తామా, మనం కన్నుని మనం ట్రీట్ చేస్తాం, కన్ను నొప్పిగా ఉంది దీనికి రోజు పేర్చినాయా జాగ్రత్త చూసుకోవాలి, పీకి పారేస్తే కన్నే లేదు, కన్నే లేకపోతే చేసేది కదా. అంటే ఈ మార్గము కంటకాలతో కూడినటువంటిది, ముళ్ళతో కూడినటువంటిది, ఇవన్నీ ఎక్కడో నకిలీ బంగారం అమ్ముతున్నారని చెప్పి, ఎక్కడో దొంగ బంగారం అమ్ముతున్నారని చెప్పి అది బంగారం లేదంటారే. బంగారం ఉంది అది. సంసారం బతికినంత వరకు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలా, మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలా, కళ్ళు మూసుకుని. అందుకే భగవద్గీతలు కృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన గుడ్డిగా అమాయకుడిలాగా మూర్ఖుడిలాగా గుడ్డిగా నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది జాగరూకతతో కూడినటువంటి జీవితం. ఇంకా కృష్ణుడు భగవద్గీత తద్వితి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశితే జ్ఞానం జ్ఞాన తత్వ ప్రశ్నలు అడుగు సేవ చేయి దగ్గర చూస్తూ ఉండు. అనేది స్టేజ్ ఉపన్యాసాలు కానీ మోసపోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళ జీవితాలు మనం ముందరే దీక్ష తీసుకుని ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. అది కూడా మనకి హృదయంలో మనకి ఆ నమ్మకం ఆ శ్రద్ధ కలిగేదాకా గురువుని మనం ఫ్యాషన్లాగా మనం కుక్కర్లు పెట్టుకున్నట్టుగా గురువుని పెట్టుకోవాలి. కుక్కర్లు పెట్టుకుని మనం ఏ ఆశిస్తాను కుక్కర్ నేను చెప్పినట్టు కావాలా, అట్లాగే ఈరోజు మనం గురువు పెట్టి గురువుగారిని పెట్టుకుని గురువుగారు నేను చెప్పినట్టు వినాలా, గురువుగారు నాకు చెప్పినట్టు ఆయన బతకాలా. కానీ గురువు అనే శబ్దానికి అర్థం హెవీ, లఘు అంటే లైట్, గురువు అంటే హెవీ. గురువుల పని శిష్యుని సంతోషపడడం కాదు, గురువుల పని శిష్యుని సరిచేయడం. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మెల్లిగా టైం ఇచ్చి మెల్లిగా ముందు కనుక వాళ్ళని సరిచేయాల, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు యోగ మార్గంలో యాక్సిడెంట్స్ అనేవి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకసారి మన నెల్లూరులోనే జరిగింది, ప్రభుపాద నెల్లూరులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో జపాన్లో ఇస్కాన్ వాళ్ళని బ్యాన్ చేశారు. ఎందుకంట ఇస్కాన్ ప్రచారం వల్ల కొంతమంది ఉద్యోగాలు వెళ్ళి గుళ్ళు కొట్టుకుని వాళ్ళు భక్తులు అయ్యి హరే కృష్ణ చెప్తున్నారు. సమాజం అర్థం చేసుకోలేదు. అన్న ఈ ఇస్కాన్ ఆందోళన అనేటువంటిది సమాజానికి హానికరమైంది. ఎందుకంటే కుర్రవాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వాళ్ళు తలకాయ లేని వాళ్ళలాగా హరే కృష్ణతో బతుకుతున్నారు. కాబట్టి జపాన్లో ఈ ఉద్యమాన్ని పర్మిషన్ ఇచ్చినట్టయితే మన యువత పాడయ్యే అవకాశం అది వాళ్ళ పద్ధతి. ఎందుకంటే వాళ్ళు భౌతికవాదులు, భౌతికవాదులు ఆధ్యాత్మికవాదులు ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. మనం అనేది వాడు తలకాయ లేకుండా బతుకుతున్నాడు మనం అంటాం, వాళ్ళు అనేది మనల్ని ఈ భక్తులు తలకాయ లేకుండా ఎవరు హరే కృష్ణ హరే కృష్ణ వాళ్ళు బతుకుతారు. కానీ వీళ్ళు మనం మధ్యలో మన తెలివితేటలు ఉపయోగించి ఎవరు తలకాయ లేని వాళ్ళు ఎవరు క్రేజీ ఉండేటువంటి జ్ఞానంతో. కాబట్టి జపాన్లో హరే కృష్ణ బ్యాన్ చేశారు. ప్రభుపాద ఆ టైంలో నెల్లూరులో ఉన్నాడు ఆయన. ఈ పేపర్ వాళ్ళతో వచ్చి పేపర్ వాళ్ళకి ఇట్లాంటి విషయాలు కావాలి, కంట్రోవర్సీ కావాలి, వచ్చి అందరూ కూడా వచ్చి పాపం ఎంతోమంది ఇట్లా మీలాగే చాలామంది కూర్చున్నారు. ప్రభుపాద చెప్పి శ్రద్ధగా ఉంటున్నారు, భజన చేస్తున్నారు. ఆ పేపర్ వాళ్ళతో వచ్చి స్వామి ఈ విషయాన్ని జపాన్లో బ్యాన్ చేస్తున్నారంట, దాని గురించి మీరేం చెబుతారు చెప్పి. ప్రభుపాద ఆయన కంగారు పడలేదు, ఏదైనా బ్యాన్ అయినాడు అంటే కొద్దిగా ఏదో సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుపాద అన్నాడు మేము అక్కడ ప్రచారం చేస్తున్నాం కాబట్టి కనీసం మీరు హరే కృష్ణ జపాన్లో బ్యాన్ అయింది ఇట్లా మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారు అసలు ఎవరు ఆధ్యాత్మిక ప్రచారం ఏం చేయట్లేదు, మేము కొంత చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అర్థమైందా లేదా తెలియకుండా ఇట్లంతా అవుతున్నాయి. కాబట్టి ఆయన అన్నది ఇస్కాన్ అనేది నిజంగా ప్రపంచంలో ఆధ్యాత్మికతని మేలుకొల్పుతుంది, అది అర్థం కానటువంటి వాళ్ళు ఇస్కాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు కానీ లోతుగా. కాబట్టి ఆయన అన్నాడు మీరు నా ఎదురుకుండా కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి ప్రశ్నలు మా పద్ధతుల గురించి మీరు తెలుసుకోవచ్చు, మా జీవితాన్ని ఇలా నడుస్తాయి, మేము టీ కాఫీ తాగం